విశ్వ ఆధ్యాత్మిక ధ్యాన గురువు శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో రూపుదాల్చిన ఈ పత్రిజీ చరిత్ర హరికథ ప్రపంచ ధ్యానులందరికీ అమూల్యమైన కానుక. పత్రిజీ ప్రియ శిష్యులు, కడతాల్ డాక్టర్ శ్రీ మల్లికార్జున స్వామి గారి ప్రోత్సాహంతో రూపొందించిన ఈ హరికథను రచించి గానము చేసిన వారు శ్రీమతి పద్మాలయ ఆచార్య నాగర్కర్ణుడు గారు, కీబోర్డ్ శ్రీ భూత్పూర్ శంకర్ గారు, తబలా శ్రీ హనుమంతు గారు, రికార్డింగ్ థియేటర్ కమల్ డిజిటల్స్ మహబూబు నగర్.
ఒక పండితుడు అవతలి ఒడ్డుకు వెళ్లాలని పడవ ఎక్కాడు. పడవ నడిపే మల్లయ్యతో మాటలు కలిపి అడిగాడు, ఒరే మల్లయ్య, నీకు జ్యోతిష్శాస్త్రం తెలుసునా? పాపం పడవ మల్లయ్యకేం తెలుసు జ్యోతిష్శాస్త్రం? లేదండయ్యగారు, నేనే జ్యోతిష్శాస్త్రం నేర్చుకోలేదన్నాడు. జ్యోతిష్శాస్త్రం నేర్చుకోకపోవడమేమిట్రా నీ శ్రాద్ధం? జీవితానికెంత ముఖ్యమైన శాస్త్రమది, దాన్ని నేర్చుకోకపోవడం వల్ల నీ జీవితంలో పావుభాగం వృధా. పోనీలిండయ్యగారు, ఏదో జీవితం ఇలా నడిస్తే చాలు. అది సరేగాని కనీసం వేదం నేర్చుకున్నావు. వేదాలా అంటే ఏంటయ్యగారు? ఓరోరీ వేదాలంటే తెలీదు. ఇదిగో నీ జీవితంలో మరో పావుభాగమంటే మొత్తం అర్థభాగం వృధాయేనన్నమాట. సరేగాని కనీసం భాగవతమైనా చదివావు? నాకీ పడవ భాగవతమే సరిపోతుందయ్యగారు. చెయ్ మూర్ఖుడా, భాగవతం చదవలేదంటే మరో పావుభాగం అంటే మొత్తం 300 జీవితం వృధా అయిపోయింది. పోనీలెండయ్యగారు, ఏదో జీవితం ఇలా సాగిపోతే చాలు. ఇంతలో పడవకి సన్నగా రంధ్రం పడింది. పడవ నీళ్లతో నిండిపోతున్నది. మల్లయ్య ఆదుర్థాగా, అయ్యగారు మీకు ఈత వచ్చునా అండి అన్నాడు. ఈత? అబ్బే రాదురా అన్నాడు. అయ్యగారు, మీరన్న ఆ గొప్ప గొప్ప శాస్త్రాలు నేర్చుకోకపోవడం వల్ల నా 30 జీవితం వ్యర్థమైంది. సరే, కాని ఈత నేర్చుకోకపోవడం వల్ల మీ మొత్తం జీవితం నాశనమవుతున్నదండి అన్నాడు. ఈత నేర్చిన మల్లయ్య ఒడ్డు చేరాడు. ఈ తరాని పండితుడు నదిలో మునిగి చనిపోయాడు. మనము ఆ పండితుని లాంటి వాళ్లమే. మన జీవితానికి అవసరమైన జ్ఞానం తప్ప మిగతావన్నీ నేర్చుకుంటున్నాం. సంసార మహాసాగరంలో మునిగి తేలలేక నిత్యం చస్తున్నాం. ధ్యానం చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం అనుకుంటాం. మళ్ళీ అంతలోనే, ఆ ఇప్పుడే ఏం తొందరొచ్చింది, ఇంకా 40 ఏళ్లే గదా, చాలా సమయముంది అనుకుంటాం. అసలు సమయముందో లేదో మనకు తెలుసా?
బ్రతుకు ఒక చిటికెలో నచితుకు, ఇది శాశ్వతమని చలచే ఊరా. నీవెందుకని మురిసే ఊరా, ఆదరి చేరే దారి వెదకరా, ఓ యాత్రికుడా నిన్న తడే కాచే నూరా.
యాంత్రిక జీవనంలో ఆందోళనలు, ఒత్తిళ్ళు, కీచులాటలు, చింతలు ఇవే ఎక్కువ. ఏ వ్యక్తిని పలకరించినా తన బాధల చిట్టా విప్పి చెబుతూనే ఉంటాడు. కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు. ఆ కోరికలకు అంతూ అదుపూ ఉండనే ఉండదు. ఒకటి తీరితే మరొకటి.
ధ్యాయతో విషయాసక్త సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే.
ఇంద్రియాల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే మనిషికి వాటిపై అంత ఆసక్తి పెరుగుతుంది. దాంతో కామం పుడుతుంది, కామం వల్ల క్రోధం జనిస్తుంది. ఎవరికైతే కోరికలు ఎక్కువ ఉంటాయో వారికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఉండనీయండి, కోపం ఉంటే ఏ నష్టం?
క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
కోపం వల్ల మోహము, దానివల్ల జ్ఞాపక శక్తి నాశనం, దాంతో తెలివిని కోల్పోయి మానవుడు అధఃపతనానికి వెళ్తాడు.
స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే. తాపత్రయ సాగర మగ్నాహం, సాగర మగ్నాహం, దర్పాహంకార విలగ్నాహం. తాపత్రయ సాగర మగ్నాహం, దర్పాహంకార విలగ్నాహం. స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే. విషయ పాశ వేష్ఠిత చిత్తానం, విషయ పాశ వేష్ఠిత చిత్తానం, విపరీత జ్ఞాన విమతానం. విషయ పాశ వేష్ఠిత చిత్తానం, విపరీత జ్ఞాన విమతానం. స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే మానస, స్థిరత నహి నహి రే నహి నహి రే నహి నహి రే.
అందుకే ఉన్నదానితో తృప్తిగా ప్రశాంతంగా జీవించడం సాధన చెయ్యాలి. తృప్తింజందని మానవుడు సప్తద్వీపంబులందున్ చక్కబడునే ఎంత డబ్బు సంపాదించామనేది కాదు, ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యం. లోకంలో ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత లేకుంటే ఏం లాభం? అందుకే త్యాగయ్య అంటాడు,
శాంతమూలేక సౌఖ్యమూలేదు, శాంతమూలేక సౌఖ్యమూలేదు, శాంతమూలేక సౌఖ్యమూలేదు. సారసదళ నయనా దాంతుల కైనా, వేదాంతుల కైనా, దాంతుల కైనా, వేదాంతుల కైనా. శాంతమూలేక సౌఖ్యమూలేదు, శాంతమూలేక సౌఖ్యమూలేదు.
మరి ఆ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇలా పాటలు వింటూ కథలు చెప్పుకుంటుంటే దుఃఖం దానంతట అదే తొలగిపోదు. దానికి కొంత సాధన, శిక్షణ అవసరం. మరి ఈ శిక్షణ మనకు ఎవరిస్తారు? మనకు మనమే ఇచ్చుకోవాలి. అప్పో దీపో భవ,
నీలో దీపం వెలిగించు, నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, నీలో దీపం వెలిగించు.
నీకు నువ్వే దీపానివిక, ఇది పత్రిజీ సూత్రం. ఇంకా వారంటారు,
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా.
దానికి నిరంతర తపన కావాలి. దాన్ని సాధించిన వారు మొదలు తమ దుఃఖాన్ని పోగొట్టుకుని తద్వారా లోక దుఃఖాన్ని పోగొట్టగలుగుతారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపలేడు కదా. తన అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వాడే ఇతరులకు దారి చూపగలడు. త్యాగం వారికి ఒక లెక్క కాదు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్, ఒక బుద్ధుడు, ఒక గాంధీ, ఒక వేమన, ఓ వీరబ్రహ్మం, ఓ బాబా, ఇదిగో ఇప్పుడు మనందరి ముందున్న బ్రహ్మర్షి పత్రిజీ. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా, ముంజేతి కంకణానికి అద్దమేలా. బ్రహ్మర్షి పత్రిజీ జీవితం తెరిచిన పుస్తకం. మీరందరూ దాన్ని క్షుణ్ణంగా చదివినవారు. సాక్షాత్ పత్రిజీ జీవిత చరిత్ర చెప్పడానికి సాహసిస్తున్నానంటే బ్రహ్మాండాన్ని దోసిట్లో పట్టడానికి ప్రయత్నిస్తున్నా. లెక్కకు మిక్కిలిగా ఉన్న వారి జీవితంలోని విభిన్న కోణాలలో నేను కొన్నింటిని మాత్రమే మీ ముందుంచగలను. వారి చరిత్ర యావత్తూ కరతలామలకమైన మీ ముందు ఇలా నేను చెప్పగలనని నించున్నానంటే హనుమందుని ముందు కుప్పిగంతులు వేస్తున్నట్టే. కోటి సూర్యప్రభలతో అఖండంగా వెలుగొందే వారి జీవిత విశేషాలను వర్ణించడం
వేణువిలోలుడు పత్రిజీయై భువికే తించన్ తరమా. సత్యసంధుడు ఘనుడు విజ్ఞాని విజితేంద్రియుడు మానధనుండు సత్యసంధుడు ఘనుడు విజ్ఞాని విజితేంద్రియుడు పురుషోత్తముడు తరమా నా తరమా ఈ మహితాత్మో తెల్పగత్తినింత చానన్.
పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. పలికిన భవహరమగునట పలికెదా వేరుండు గాధ పలుకగనేలా. అంటాడు భాగవతం మొదట్లోనే పోతన. నేను పోతన మాటే అంటున్నా. ఈ కథ నా చేత రాయించిన వారు పత్రిజీయే, ఇప్పుడు పలికిస్తున్నవారు పత్రిజీయే. జస్ట్ ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. వారి మధుర సుస్వర జీవిత ప్రకటనలో ఇన్స్ట్రుమెంట్గా చెరించే భాగ్యం నాకు లభించింది. ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబికనొకటి కలదా.
మధురం మధురం పత్రి చరిత్రం పాపలవిత్రం సజ్జన పాత్రం వచనం మధురం వదనం మధురం హృదయం మధురం రూపమి మధురం. నారాయణుడే నరుడై పుట్టక భూలోకం మే పులకించెన్ దేవకి సుతుడు యశోద తనయుడు సావిత్రి గర్భము నెంచుకొనెన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలోని శక్తర్ నగర్. పుణ్యమూర్తులైన మధ్వ బ్రాహ్మణ దంపతులు శ్రీ రమణారావు, శ్రీమతి సావిత్రమ్మల దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న కాలం అది. షుగర్ టెక్నాలజీ కోర్సు చేసిన శ్రీ రమణారావు గారు శక్కర్నగర్ పంచదార ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. 14 సంవత్సరాల తన భార్య సావిత్రమ్మను చదువులో ప్రోత్సహిస్తూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం కల్పించారు. రాను రాను ఆవిడ ఇంగ్లీషు నవలలను అలవోకగా చదివి 2 భాషలలోనూ అనర్గళంగా మాట్లాడగలిగేవారు. వీరికి ఉష, సుధ, వేణు, వినోద్ అన్న 3 పిల్లలు జన్మించారు. పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఆనందంగా పుణ్యదంపతులు వారి ఇంటి ముందున్న తోటలో కూర్చొని ఉన్నారు ఒకరోజు. అటువంటి సమయంలో ఎక్కడి నుండి వచ్చాడో ఒక ఫకీరు వారి ముందు ప్రత్యక్షమై, ఇక 11 నెలల్లో మీ ఇంట్లో ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు అని చెప్పి వారు తేరుకునేలోగానే అదృశ్యమైపోయినాడు. అలా ఒక పుణ్యపురుషుడి రాక భూలోకానికి ముందుగానే సూచించబడింది. ఫకీరు చెప్పినట్టుగానే కొద్ది దినాల్లోనే సావిత్రీదేవి గర్భం ధరించింది. 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు గడిచిపోయాయి. ఒక సుముహూర్తంలో
సాధ్వీమణికి పురుషోత్తముడే చిన్నితనయుడై ఆవిర్భవించెను. సాధ్వీమణికి పురుషోత్తముడే చిన్నితనయుడై సురలెల్ల విరుల వార గురి పించదహములన్నీ ఉచ్చస్థితి నుండగా విరుల వాన గురిపించ గ్రహములన్నీ ఉచ్చస్థితి నుండ యోగీశ్వరులే ఆశీర్వదించగా
సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీన
సుందర రూపం శ్వేతవర్ణం బలిష్ట దేహం
చంద్రుని వంటి తెల్లని శరీర ఛాయతో ఆజానుబాహుడై ముద్దులు మూటగట్టినట్లున్న ఒక బాలుడు జన్మించాడు. ఆ దివ్య దంపతుల ఆనందానికి అవధులు లేవు. పొంగి పొర్లుతున్న వారి సంతోష తరంగాలకు కొద్ది రోజుల్లోనే అడ్డుకట్టపడింది. పూర్ణచంద్రునిలా పుట్టిన బాలుడికి పెద్దనాలుక, కొండనాలుక అతుక్కుని ఉన్నాయి. అందుకే ఆ పిల్లవాడికి చాలాకాలం మాటలు సరిగ్గా రాలేదు. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉండడమే మంచిదని పత్రీజీగారి అభిప్రాయమేమో, చివరి వరకు వారు తమ దివ్య జ్ఞాన జ్యోతులను మౌనంగానే అందించాలనుకున్నారు. కాని ఈ అజ్ఞాన తిమిరాలను చీల్చాలంటే దివ్య వాక్కులనే చురకత్తులు చాలా అవసరం. అందుకే 7 సంవత్సరాల తరువాత అతుక్కుపోయిన 2 నాలుకలను కత్తిరించి వేరు చేసి లోకానికి ఒక మహాప్రవక్తనందించారు పత్రీజీ మేనమామ. వారికి ఈ ప్రపంచ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. బాల సూర్యప్రభా భాసమానుడై వెలుగొందుతున్న పిల్లవాడిని తల్లి సావిత్రమ్మగారు జోలలో వేసి,
మేఘశ్యమాలాలి తమరస నయన
శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నాడు బాలుడు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు గడిచాయి. ఉగ్గుపాలతోనే సంగీతాన్ని రంగనించి పోసిన సావిత్రమ్మ గారి పెంపకంలో పిల్లవాడు సహజంగానే సంగీతం వైపుకు ఆకర్షింపబడ్డాడు. మొదట పత్రి రామకృష్ణ ప్రసాద్ అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. కాని పెదనాన్న నరసింహబిందు గారికి దేశభక్తి చాలా ఎక్కువ. అందున నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మరీ ఎక్కువ. అందుకే పత్రి సుభాష్గా పేరు మార్చారు. అదే కాలక్రమంలో సుభాష్ పత్రిగా ప్రసిద్ధిగాంచింది. కుటుంబ పరిస్థితుల వలన రమణారావు గారికి మానసిక అస్థిమితి ఏర్పడడంతో తల్లి సావిత్రీదేవి పిల్లలను ఇంట్లో గట్టిగా మాట్లాడనిచ్చేవారు కాదు. భర్త యోగక్షేమాలు చూస్తూనే ఆవిడ పిల్లలను క్రమశిక్షణగా పెంచేవారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మౌనంగా ఎదుర్కొంటూ జీవయాత్ర సాగించిన ఆ మహాతల్లి ఓర్పుకు జోహార్లు. పత్రీజీ తరువాత పుట్టిన పిల్లవాడికి అరవింద్ అన్న పేరు పెట్టి పిల్లల తోడిదే లోకంగా జీవిస్తూ భర్తకు సేవలు చేస్తూ జీవనయానం సాగిస్తున్నది సావిత్రీదేవి. శంకర్నగర్లోని రామాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలో పత్రీజీ కుటుంబం ఉత్సాహంగా పాల్గొనేది. భజనలు, హరికథలు, నాటకాలు తిలకిస్తూ అలా అలా వాటిమీద చిన్నతనం నుండే ఆసక్తి పెంచుకున్నారు పత్రీజీ. బాల సుభాష్ ఇలాంటి పాటల నెన్నింటినో అలవోకగా పాడుతుండేవాడు. అలా చిన్నతనంలోనే సంగీత బీజాలు వారిలో నాటబడి రాను రాను చిగురించి ముగ్గలు తొడిగి పెరిగి పెద్దవై వేళ్లూని నేటి కవే సంగీత ధ్యాన స్రవంతిలో మనల్ని ఓలలాడిస్తున్నాయి. వేణు వినోద్ ఫ్లూట్ వాద్యం అభ్యసించడానికి గురువుల వద్దకు వెళ్తుంటే తమ్ముడు పత్రి కూడా వెంట వెళ్లేవాడు. అలా మురళీవాద్యంపై మక్కువ పెంచుకుని నేడు వంశీగాన విశారద అన్న బిరుదునందుకునే స్థాయికి చేరుకున్నారు పత్రీజీ. బాల్యంలో వీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అంతర్ముఖుడై తనలో తానే నిశ్శబ్దంగా ఉంటూ వివేకానంద ఫోటోని జేబులో పెట్టుకు తిరుగుతుండే బాలపత్రిని చూసి, సావిత్రమ్మగారు, బుచ్చిలో రోజురోజుకు ఆధ్యాత్మికత ఎక్కువవుతున్నది అనుకునేవారు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనైనా సావిత్రమ్మగారి పెంపకంలో కులమత భేదాలు లేకుండా అన్ని కులాల వారితో మతాల వారితో కలివిడిగా ఉండేది వారి కుటుంబం. అన్నమయ్య చెప్పింది అదే కదా. పత్రీజీకి ఆటలంటే చాలా ఇష్టం. అది క్రికెట్ కావచ్చు, గోళీలాట కావచ్చు. చిన్నక్క సుధతో, తమ్ముడు అరవింద్తో ఆయన ఆడే సరదాలకు అంతుండేది కాదు. ఇప్పటికీ పిల్లల్లో పిల్లవాడై, పెద్దల్లో పెద్దై ఇట్టే కలిసిపోవడం వారి ప్రత్యేకత. ఇక్కడ వీరిలో మనకు షిరిడిసాయి కనిపిస్తారు. చిన్నపిల్లలతో గోటీలాట ఆడడమంటే బాబాకి చాలా ఇష్టం. బాల్యం నుండి పుస్తకాలు అంటే కూడా పత్రీజీకి చాలా ఇష్టం. 12 సంవత్సరాల పిన్న వయస్సులోనే విశ్వనాథవారి 1000 పడగలు నవల చదివేశారు. దాందేముంది, నవలేగా, చదవడం ఏం కష్టం అనుకుంటాం. విశ్వనాథవారి సాహిత్యం నారికేళ్లపాకం మరి. శ్రీశ్రీ, అడవిబాపిరాజు, రాధాకృష్ణన్ గారి రచనలే కాదు, ఆంగ్ల సాహిత్యాన్ని కూడా ఇష్టంగా చదివేవారు. బాల్యంలోనే రామాయణ భారత భాగవతాలను అలవోకగా చదివేసిన వీరి సాహిత్యాభిలాష ఆశ్చర్యకరం. బాలసుభాష్ స్కూల్ ఫైనల్ ఫస్ట్ క్లాస్లో పాసై మెడిసిన్లో చేరాలని చాలా కోరికతో ఉండేవారు. 2 మార్లు సీటు రాకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్ బండ దగ్గరకు వెళ్లారు. కానీ చన్నీళ్లంటే వీరికి చాలా భయం. అదే మనకు వరమయ్యింది. మనసు మార్చుకుని ఇంటికి తిరిగి వచ్చారు. వారు డాక్టర్ కాకుండా కాపాడిన శక్తి ఏదైతే ఉందో దానికి మనమందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే డాక్టరైతే ఏ కొద్దిమంది ప్రాణాలు కాపాడేవారు. కాని ప్రస్తుతం వారు మానసిక వైద్యులై లోకానంతా రక్షించబూనుకున్నారు. ఆ తర్వాత ఐఏఎస్ ప్రిపరేషన్ మొదలుపెట్టి సిటీ సెంట్రల్ లైబ్రరీలోని ప్రతి పుస్తకాన్ని ఆత్రంగా చదివేశారు. వారు కలెక్టర్ అయ్యుంటే ఏదో ఒక జిల్లా బాగుపడేది. కానీ ఇప్పుడో ప్రపంచం మొత్తం బాగుపడుతున్నది. దీన్ని బట్టి మనం తెలుసుకునేదేమిటంటే, ఏదైనా ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం కోల్పోతే అంతకంటే మరో అత్యద్భుత అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని, దాన్ని అందుకోవడానికి మనం తగిన కృషి చేయాలని అర్థం. ఇదేదో బాగానే ఉందే, ఈ పరీక్ష పోతే పోయిందిలే, అదిగో ఆవిడ చెబుతోందిగా, మరో అవకాశం మన కోసం వేచి ఉంటుందిలే అని మనం ప్రయత్నం చెయ్యకుండా అలాగే ఉండకూడదు మరి. పరిశ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి.
ఫలితం కోసం ఎదురు చూడకుండా నీ కర్మను నువ్వు చెయ్యి, ఫలితం దానంతట అదే వస్తుంది అన్నది గీతావాక్యం. పత్రిజీ కొంతకాలం ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ చదువుకున్నారు. లంచాలు తీసుకోలేక ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. అసలే మధ్యతరగతి కుటుంబం, పైగా తండ్రి అనారోగ్యం. తమ ఆర్థిక సమస్యలే తమకు ఉండగా తనకు ఉన్నంతలోనే మిత్రులకు సాయం చేస్తూ వారి ఉన్నత స్థితికి పూలబాట వేసి తాను ముళ్లబాటలో పయనించేవారు పత్రిజీ. Oh, తర్వాత పుట్టిన పిల్లవాడు అరవింద్. పత్రీజీకి అరవింద్తో అనుబంధం ఎక్కువగా ఉండేది. తమ్ముడు అరవింద్తో కలిసి ఆయన ఆడని ఆటలేదు, చేయని అల్లరీ లేదు. అటువంటి తమ్ముడు అరవింద్ 15 సంవత్సరాల పిన్న వయస్సులోనే మరణించడం ఇంట్లో వారినందరినీ కృంగదీసింది. అసలు ఈ విషయాన్ని బాలపత్రి ఎలా తట్టుకుంటాడు అని ఇంట్లో అందరూ విచారిస్తున్నారు. మన గురువుగారి రూటే సపరేటు. ఆయనకు ఇందులో ఎంతో ఆధ్యాత్మికత కనిపించింది. కుటుంబ సభ్యులకు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, చిన్నక్కల వివాహాలు కావడం, వారు తమ కుటుంబాలతో అమెరికా వెళ్లిపోవడంతో పూర్తి ఒంటరిగా మారిన పత్రీజీ క్రమంగా వేణువుకు బాగా దగ్గరయ్యారు. ప్రపంచంలో ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా పత్రీజీ వేణువునే ఎందుకెంచుకున్నారో? ఇంకెందుకు? వారిలో ఆ మురళీలోలుడి అంశం ఉంది కాబట్టే. ఓసారి ఎప్పుడూ కృష్ణుడు పెదాలపైనే ఉండే మురళిని చూసి గోపికలు అసూయతో, ఎందుకే మురళి, నీవంటే ఆ గోపాలుడికి అంత ఇష్టం అని అడిగారట. అప్పుడు మురళి అన్నదట, నాలో ఏ భావమూ లేదు, డొల్లగా పారదర్శకంగా ఉంటాను, అందుకే నేనంటే కృష్ణస్వామికి అంత ఇష్టం. మరి మీరు రాగద్వేషాలు లేకుండా పూర్తి సమర్పణ భావంతో నాలా ఉండండి, అప్పుడు మీరు ఆయనకు ఇష్టులవుతారు అన్నదట. లోపల ఒకటి బయట ఒకటి కాదు, త్రికరణ శుద్ధిగా ఆత్మసమర్పణ భావంతో ఉంటే భగవంతుడు మనకెందుకు వశంకాడు? అన్నయ్య వేణు వివాహంతో పత్రీజీ జీవితం ఓ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. వదిన తమ్ముడైన ద్వారకానాథ్ గారితో వారి ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నతమైనది. వదిన చెల్లెలు స్వర్ణమాలను తొలిచూపులోనే ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్నారు. కాని మోడ్రన్ దుస్తుల్లో ఆధునికతకు అద్దం పట్టేలా ఉండే స్వర్ణమాలను చూసి తల్లి సావిత్రమ్మ అంతగా ఇష్టపడలేదు. కాని మన గురువుగారి పట్టు సామాన్యమైనదా? పత్రీజీకి వారి గురువుగారు చెప్పింది ఇదే, డూ ఆర్ డై, చెయ్యి లేకపోతే చావు, అదే వారి జీవిత సూత్రమయ్యింది. ఏ విషయంలోనైనా వారి అభిప్రాయం ఇదే. వారు అనుకోరు, ఒక్కసారి కమిట్ అయ్యారంటే ఇక వారి మాట వారే వినరు. మొత్తం మీద వారి వివాహం స్వర్ణమాల గారితో యాదగిరిగుట్టలో జరిగిపోయింది. గురువుగారి మధుర కళ్యాణ ఘట్టాన్ని మనం వీక్షించలేకపోయాం. పర్వాలేదు, ఒక్కసారి కళ్ళు మూసుకుని హాయిగా ఊహించుకుందాం. వారు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నారో మనకు తెలియదు, కాని మనం మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే ఊహించుకుందాం.
కళ్యాణము సూతమురారండి,
మన స్వర్ణమాలకు పత్రిజీతో కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చట ధ్యానులందరికి సంతోషమట, చూచువారలకు చూడముచ్చట ధ్యానులందరికి సంతోషమట, యోగీసులకు సంబరమంట.
సంవత్సరం మే 26న వారి వివాహం కాదు లోక కళ్యాణానికి నాంది పలికింది. లోక కళ్యాణం అని ఎందుకంటున్నానంటే, పత్రిజీకి మేడం స్వర్ణమాలతో కాకుండా ఇంకెవరితోనో వివాహం జరిగి ఉంటే వారు ఇంత ప్రశాంతంగా ఉండేవారో కాదో. సరే, పచ్చని పెళ్లి పందిట్లో పురోహితులు వధూవరుల ప్రవరలు వినిపిస్తున్నారు.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శ్రీ నారాయణరావోర్మణః పుత్రీం శ్రీ స్వర్ణమాలానాం నీం సాక్షాత్ లక్ష్మీస్వరూపాం కన్యాం. ఇది వధువు ప్రవర. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శ్రీ రమణారావోర్మణః పుత్రాయ శ్రీ సుభాష్ పత్రీవర్మణో సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ.
సుముహూర్తం సమీపిస్తున్నదని పురోహితులు మాంగళ్యధారణ మంత్రాలు చదువుతున్నారు.
మాంగళ్యం తంతు నానేన జగత్రక్షణ హేతునా కంఠే బత్నామి శుభగే త్వం జీవ శరదాం శతం.
బంధువులు ఆత్మీయుల మధ్యన యాదగిరి లక్ష్మీ నృసింహుని సాక్షిగా సుభాష్ పత్రేజీ స్వర్ణమాల గారిని తన సహధర్మచారిణిగా చేసుకున్నారు. స్వర్ణమాల పతికి అనుకూలవతి అయిన సతి, ఆమె గురించి చెప్పాలంటే
పతి మాటలకెదురాడదు, పరుల మోములంజూడదు, పతి మాటలకెదురాడదు, పరుల మోములంజూడదు, అతుల గుణవతి హంసిక గతి, అతుల గుణవతి హంసిక గతి, ఆపుబంతి సుగుణాల చేమంతి.
ఇలా కాలం సాగిపోతున్నది. ఉమ్మడి కుటుంబం, ఇద్దరికీ ఉద్యోగం లేకపోవడంతో నూతన దంపతులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కోసారి వారం రోజుల పాటు భోజనం లేకుండా గడపవలసి వచ్చేది. అయినా సంతోషంగానే కాలం గడిపేవారు. పురుషుడికి ప్రకృతితోడైతే తప్ప పరిపూర్ణత సిద్ధించదు. పత్రేజీకి స్వర్ణమాల సహచర్యం లభించిన సంవత్సరానికే కర్నూల్ కోరమాండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో ఉద్యోగం రావడంతో కొంత ఆర్థిక వెసలుబాటు లభించింది. దాంతో కర్నూలులోనే కొత్త కాపురం ప్రారంభించి 15 సంవత్సరాల పాటు కంపెనీ ఉన్నతికి తీవ్ర కృషి చేశారు. అయితే పత్రిజీ తమ కంపెనీ జీపుని తన స్వంత పనికోసం కూడా అప్పుడప్పుడు వాడుతుండేవారు. అది చూసిన ఓ మిత్రుడు ఈ విషయం నచ్చక, అయ్యా పత్రిజీ గారు, మీరేమో చాలా నిక్కచ్చి మనిషి, ఆఫీసు పనులకు కేటాయించిన జీపును మీ ఇంటి పనులకు కూడా వాడుతుంటారు, దీనికి మీ సమాధానం ఏమిటి? పత్రిజీ ప్రసన్నవదనంతో, మిత్రమా ఇలా చూడండి, నేను నా స్వంత పనులను ఎంత త్వరగా ముగించుకుంటే అంత త్వరగా ఆఫీస్కెళ్లగలను. జీపులో కాకుండా నడిచి మార్కెట్కెళ్తే 2 గంటలు పడుతుంది, అదే జీపులో అయితే 15 నిమిషాలు. మిగిలిన ఈ 1 గంట 45 నిమిషాలు ఆఫీస్ పనులను చేయగలను కదా. అంతేగాక అలసిపోకుండా నేను ఆఫీస్కు వస్తే ఎన్నో కొత్త ఆలోచనలతో ఆఫీస్ పనులను చక్కబెట్టగలను కదా. ఎవరైనా చూస్తే నేను దుర్వినియోగం చేస్తున్నాననుకుంటారు. అనుకోని మిత్రమా, అనుకోని అంటూ అలా నవ్వుతూ వెళ్ళిపోయినారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కర్నూల్లో ఉన్న డాక్టర్ పద్మభూషణ బిరుదాంకితులు, సంగీత విద్వన్మణి శ్రీ పినాకపాణి వద్ద గాత్రం మరియు మురళీవాద్యం అభ్యసించేవారు. 4 సంవత్సరాలు సాధన చేసి దాదాపు 200 కీర్తనలు నేర్చుకున్నారు. ఫ్లూట్ వాయించడం చాలా కష్టం. హార్మోనియం గాని మ్యూజికల్ కీబోర్డులో కాని రీడ్స్ మన కంటికి కనిపిస్తాయి, ఫ్లూట్లో అలా కనిపించవు కదా. సాధనలో గంటలు గంటలు ఫ్లూట్ వాయిస్తూ ఒక స్థితిలో లంగ్స్లో పెయిన్ వచ్చింది. పరీక్షించిన వైద్యులు అసలు ఎప్పుడూ వీరు ఫ్లూట్ వాయించనే కూడదన్నారు. పత్రిజీ మాత్రం 6 నెలలు గ్యాప్ ఇచ్చి ఇదిగో మళ్లీ ఇలా మనందరి కోసం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
కనులున్న ఫలమే మీరా జీవా కరుణామయుడు పత్రిజీని కనుగొనట. కనులున్న ఫలమే మీరా స్వరమున్న ఫలమేమి వరదాయినిను పాడి భవసాగరము నాటు భాగ్యమునకు కాక. భవసాగరము నాటు భాగ్యమునకు కాక. కనులున్న ఫలమేమి ఫలమేమి పురుషోత్తముని తలచి. చరణముల ఫలమేమి పురుషోత్తముని తలచి. మధుర నాట్యము సలిపి మై మరచుటకు కాక. మధుర నాట్యము సలిపి మై మరచుటకు కాక. కనులున్న ఫలమేమిరా జీవా కరుణామయుడు పత్రిజీని కనుగొనట. కనులున్న ఫలమేమి.
పెళ్లైన 2 సంవత్సరాలకు ఈ దంపతులకు ఒక మగపిల్లవాడు పుట్టినాడు. ఆ పుత్రోత్సాహం ఎంతోసేపు నిలవలేదు. పుట్టిన 4వ రోజే ఆ పిల్లవాడు మరణించడంతో అసలే మితభాష అయిన పత్రిజీ అప్పటినుండి పూర్తిగా మాట్లాడడం మానివేశారు. అంటే ఒకలాంటి నిర్వేదమైన స్థితిలోకి వెళ్ళిపోయినారు. తరువాత 1 సంవత్సరానికి 12 పాప పరిణీత జన్మించింది. పరిణీత రాకతో పత్రిజీ పసిపిల్లవాడిగా మారిపోయారు. పాప ఆలనా పాలనా చూస్తూ పాపే లోకంగా జీవించేవారు. పాప నామకరణ మహోత్సవాన్ని వేడుకగా చేసుకున్నారు. అటు తరువాత వారి 2వ అమ్మాయి పరిమళ జన్మించేటప్పటికి వారిలోని యోగి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాడు. 2వ పాప జన్మించినప్పుడు వారు హాస్పిటల్లో కూర్చొని పుస్తక పఠనంలో నిమగ్నమై ఉన్నారు. వారి అన్నయ్య ఆనందంగా వచ్చి అభినందనలు తెలిపితే నిర్వేదంగా, దేనికి, నేనేం సాధించానని, ఇది ప్రకృతి సిద్ధమైనదేగా, పుట్టిన ప్రతి ప్రాణీ చేయగలిగిన పనేగా అన్నారట. అన్నయ్యకు కోపం వచ్చి పత్రిజీ చేతిలోని పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చించి పడేసి వెళ్తే పత్రిజీ మాత్రం ఆ కాగితాలన్నీ ఏరుకొని భద్రపరుచుకొని ఆ పైన లోనికెళ్ళి పాపను ముద్దాడి వెళ్లారట. అంటే క్రమంగా వారిలో ఒకలాంటి పరిపక్వ భావన రూపుదాల్చడం మొదలైందన్నమాట. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. దాన్ని సాధించిన వాడే ద్వంద్వాతీతుడు. అంటే కష్టాల్లో కుంగకుండా సుఖాల్లో పొంగకుండా ఉండగలిగే స్థితి. ఇది సాధించడం అంత సులభమేమీ కాదు. కాని పత్రిజీ సాధించారు దాన్ని. రామకృష్ణ పరమహంస వద్దకు మనలాంటి ఓ శిష్యుడు వచ్చాడొకసారి. అయ్యా, నాకు దేవుణ్ణి చూడాలనుంది. అలాగా చాలా సంతోషం. మరి అందుకు నీవేం ప్రయత్నం చేశావు? ఓ, చాలా చేశానండి. ప్రతి శుక్రవారం గుడికెళ్తా, పూజ చేస్తా, టెంకాయ కొడతా, విష్ణు సహస్రనామాలు చదువుతా. మరి దేవుడు కనిపించాడా? ఇంకా లేదండి. అయితే రేపు నేను ఉదయం నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చి కలువు. ఓ, అలాగే. పొద్దున్నే వచ్చాడు. గురువుగారు నదిలో స్నానం చేస్తున్నారు. ఒడ్డున నిల్చొని కేకేశాడు. అయ్యా, దేవుణ్ణి చూపిస్తారా? సరే, ఇలారా. దగ్గరకొచ్చాడు. రాగానే వాడినలా నీటిలో తలముంచి కొన్ని సెకండ్ల పాటు అదిమిపట్టాడు. నానా అవస్థాపడి పైకి లేచి శిష్యుడు గురువుగారిని దిట్టడం మొదలుపెట్టాడు. నీటిలో ఉన్నప్పుడు పైకి రావడం కోసం ఎంత తపించావో, అంతగా దేవుణ్ణి చూడ్డం కోసం తప్పించు. అప్పుడు దేవుడు ఎందుకు కనిపించడు? వెళ్ళు. ఏదైతే పొందాలనుకుంటావో దానికోసం ప్రయత్నించడం కాదు తపస్సు. అంటే తీవ్రంగా తపించాలి, అప్పుడే దాన్ని పొందగలం. పత్రిజీకి చిన్నప్పటి నుండి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే మదన తీవ్రంగా వేధించేది. సంగీతం నేర్చుకోవాలి అనుకున్నాడు, నేర్చుకున్నాడు. ఫ్లూట్ వాయించాలి అనుకున్నాడు, ఓకే, వచ్చేసింది. స్వర్ణమాల భార్య అయితే బాగుంటుంది అనుకున్నాడు, అది అయిపోయింది. ఉద్యోగం వస్తే బాగుంటుందనుకున్నాడు, ఓకే, వచ్చేసింది. పిల్లలు పుడితే బాగుంటుంది కదా అనుకున్నాడు, పుట్టేశారు. ఇంకేం, హాయిగా లైఫ్ని ఆనందంగా అనుభవించవచ్చు కదా. ఇది మాత్రమే కాదు, ఇంకా ఏదో కావాలి. నేను పుట్టింది ఇంకా ఏదో సాధించడం కోసం. కానీ అది ఏమిటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? ఈ తపనతో, జ్ఞానతృష్ణతో పుస్తకాలనెన్నింటినో తెగ చదివేశారు పత్రిజీ. నిజంగా జ్ఞానం కావాలంటే పుస్తకాలే శరణ్యం. పుస్తకాలు జీవితాలను మార్చేస్తాయా? నిజం, ఖచ్చితంగా మార్చేస్తాయి. దీనికి పత్రిజీ జీవితమే తార్కాణం. చిరిగిన చొక్క ఆయన తొడుక్కో, పుస్తకం కొనుక్కో. ఈ తపనతో రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఓషో, పరమహంస యోగానంద ఈ పుస్తకాలనే కాదు లోబ్సాంగ్ రాంపా వంటి ప్రముఖుల రచనలను అనేకం చదివారు. ముఖ్యంగా రాంపా రాసిన యూ ఫారెవర్ అన్న బుక్కు వారిని రాత్రికి రాత్రే మార్చేసింది, జ్ఞానోదయం కలిగించింది. అంటే అంతవరకు వారిలో జ్ఞానం లేదా? ఉంది, నిద్రాణ స్థితిలో ఉంది. అదిప్పుడు తట్టి లేపబడింది. అంతే, ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే బుద్ధుడిలా సన్యాసిగా మారిపోవాలనుకున్నారు. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని సూక్ష్మ శరీరంతో హిమాలయాలకు వెళ్ళిపోయారు. మానసికంగా సన్యాసిగా మారిపోయారు. వారు ఆ హిమాలయాల్లో సన్యాసిగా అలా ఉండిపోయుంటే మనంతటి దురదృష్టవంతులు ఎవరూ ఉండేవారు కాదు. ఎందుకంటే అంధకార బంధురంలో మునిగి అలజడులతో అశాంతులతో అలమటిస్తున్న ఈ విశ్వంలో జ్ఞానజ్యోతులను ధ్యానజ్యోతులను వెలిగించి కోటి సూర్యప్రభలను ప్రసరింపజేస్తున్నవాడు ఈ దివ్యపురుషుడొక్కడే. ఎస్, అజ్ఞాన అంధకారములను పారద్రోలి ధ్యానమనే కాంతులను విశ్వమంతా వ్యాపింపజేస్తున్న అఖండ తేజో విరాజితుండైన ఈ పత్రీజీని మనం మిస్ అయ్యేవాళ్లం. అందుకు ముందుగా వారినలా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళ్లనివ్వకుండా ఏ అద్భుత శక్తి అయితే ఆపిందో కనిపించని ఆ దివ్యశక్తికి శత సహస్ర వందనాలు.
పాదాభివందనాలు చందనాలు చందనాలు వలపుల హరి చందనాలు కుందనాలు కుందనాలు పలుకులి మకరందనాలు బంధనాలు బంధనాలు కోరికలే బంధనాలు.
పత్రిజీ అలా ఒక్క క్షణం హిమాలయాలకు వెళ్ళి సన్యాసిగా ఉండి ఆలోచించారు. సరే, నేను సన్యాసిగా మారాను, బాగుంది. హిమాలయాలకు వచ్చాను, ఇంకా బాగుంది. కానీ ఇక్కడ ఏం తెలుసుకుంటాను? తెలుసుకోవలసిందంతా అక్కడే కర్నూల్లోనే తెలుసుకున్నాను కదా. మరి ఈ జ్ఞానాన్నంతా నలుగురికి పంచాలిగాని నేనొక్కడినే ఇలా హిమాలయాల్లో సన్యాసినై స్వార్థంగా ఉంటే ఎలా? ఈ సందర్భంలో వీరిలో ఓ రామానుజులు కనిపిస్తారు.
గోపురమెక్కి ప్రబోధించెను గోపురమెక్కి ప్రబోధించెను విశిష్టాద్వైత సిద్ధాంతమును వివరించారు రామానుజులు వైష్ణవ మత గురు పల్లజులు వైష్ణవ మత గురు పల్లజులు.
రామానుజుల వారి గురువు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి. దీనిని ఉపాసించి ఒరే నాన్నా, దీన్ని మరెవ్వరికీ వినిపించకురా అన్నారు. ఎందుకండి గురువుగారు? ఎందుకేమిట్రా పిచ్చివాడా, నేను జపుతున్నా నువ్వు వినాలంతే. ఇది చాలా మహిమగల మంత్రం. దీన్ని జపించినవాడికి మళ్లీ జన్మ ఉండదు. అంతటి మహిమగలదా గురువుగారు ఈ మంత్రం? అవునురా, అందుకే చెబుతున్నా. ఇతరులకు గనక దీనిని నువ్వు ఉపదేశించావంటే రౌరవాది నరకాల్లో పడిపోతావు. మంచిదండి గురువుగారు. ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంత మంచి మంత్రం నాతోనే అంతమవుతే ఎలా? లోకంలోని ప్రజలందరికీ దీని ప్రయోజనం చేకూరాలి. సరే, ఇతరులకు ఉపదేశించిన పాపానికి నేనొక్కడిని నరకంలో పడిపోయినా సరే. వెంటనే దగ్గర్లోని దేవాలయపు గాలిగోపురాన్ని ఎక్కాడు. ప్రజలందర్నీ చేరబిలిచి బిగ్గరగా అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు రామానుజులు. ఇక్కడ మన గురువుగారు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకొని తాము హాయిగా జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. అది కాదు వారి ధ్యేయం. తాను పొందిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఈ విశ్వమంతా జ్ఞానమయం కావాలి, ధ్యానమయం కావాలి. గురువుగారు ఓ మాట చెబుతుంటారు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతుంటారో వారికిక మరుజన్మ ఉండదట. మామూలుగా అయితే పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరేశయనం, మళ్లీ పుడుతూ మళ్లీ చస్తూ ఇలా ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. కాని ధ్యాన ప్రచారం చేస్తున్న మాస్టర్లకు మాత్రం
చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికీది కడసారి జన్మము, అన్నిటికీది కడసారి జన్మము, సత్యంబిక పుట్టుట సున్నా.
సాధారణంగా ఆధ్యాత్మిక గురువంటే సన్యాసం స్వీకరించి భార్యాపిల్లలను వదిలేసి ప్రాపంచిక లోకాన్ని త్యజించవలెననుకుంటాం మనం. కాని భార్యాపిల్లలతో కలిసి సంసారంలో ఉంటూనే యోగి విరాట్టుననిపించుకున్న వీరబ్రహ్మంగారు ఏ సన్యాసికి తీసిపోయారు? 1979లో ఒకసారి పత్రిజీ హైదరాబాదు నుండి కర్నూలుకు ఆఫీస్ వ్యాన్లో వస్తున్నారు. డ్రైవర్ అప్పారావు వ్యాన్ని నడుపుతున్నాడు. ఇంతలో సడన్ బ్రేక్తో వ్యాను 3 పల్టీలు కొట్టి ఉల్టా అయిపోయింది. అందులో ఉన్న వారందరికీ బాగా దెబ్బలు తగిలాయి. బోల్తాపడ్డ వ్యానులో నుండి అప్పారావు ఎలాగో బయటపడి ఏడుస్తూ, సార్ లేవండి సార్, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది అంటూ క్యాబిన్లో ఇరుక్కుపోయిన పత్రిజీని కుదుపుతున్నాడు. చాలాసేపటి వరకు పత్రిజీలో చలనం లేదు. డ్రైవర్ అలా కుదుపుతూనే ఉన్నాడు. కొంతసేపటికి పత్రిజీ నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచి, అరే అప్పారావు, ఎందుకయ్యా అంతలా ఏడుస్తావు, ఇదేం చూశావు, పైలోకం ఇంకా బాగుందయ్యా అంటూ హాయిగా నవ్వుతూ ఇల్లు చేరారు. ఈ సంఘటన తర్వాత వారిలో చాలా మార్పు కనిపించిందని మేడం స్వర్ణమాలగారు చెబుతుంటారు. దీని తర్వాత వారు ఒక్కోసారి ఉగ్ర నరసింహంలా, మరోసారి బుద్ధుడిలా, ఇంకోమారు విశ్వామిత్రుడులా కనిపించేవారట. ఇలా సడన్గా వీరెందుకిలా మారిపోయారని ఆలోచిస్తే ఆమెకు వారిలో మాస్టర్ వాకిన్ అయ్యారని అర్థమయ్యింది. వాకిన్ అంటే జీవితం మధ్యలో వేరొకరి శరీరంలోకి చేరినవారు. ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త నోస్ట్రడామస్ గురించి మీకు తెలుసు. ఆయన చెప్పిందేమిటంటే, దక్షిణ భారతదేశంలో జన్మించిన ఓ మహనీయుడు ప్రపంచాన్నంతా తన వెలుగులతో ముంచివేస్తాడు అని. గౌతమ బుద్ధుడికి హితుడు, సన్నిహితుడు, మిత్రుడు అయిన ఆనందుడు మైత్రేయ బుద్ధుడిగా పత్రిజీ రూపంలో అవతరించారు. ఈ మహనీయునికి కీర్తి కండూతి లేదు, గురువు అనిపించుకోవాలనీ లేదు, ధనదాహం లేదు, స్వపరభేదం లేదు, లింగ వివక్ష లేదు, బీద ధనిక చిన్న పెద్ద తేడాలేవీ లేవు. ప్రపంచ ప్రజలందర్నీ శాఖాహారులుగా ధ్యానులుగా మార్చడమే వారి ధ్యేయం. దీనికోసం వారు అహర్హమూ శ్రమిస్తున్నారు. నిజంగా ఒక గురువు ఎలా ఉండాలో వారు ఆచరించి చూపిస్తున్నారు. వీళ్ళంతా నా శిష్యులు, నాకు సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అందరినీ మిత్రులుగా, తన తోటి మాస్టర్స్గా అభివర్ణించడం వారి సహృదయానికి చిహ్నం.
మంచితనం మమకారం కలమోసిన మీ హృదయం, మల్లె కన్నా తెల్లనా, తేనె కన్నా తీయనా, మాస్టారు పత్రిజీ మాతృమూర్తి స్వర్ణం మలే, తల్లిదండ్రులిక మాపు సకులు గురువులు దైవాలు. ప్రేమ జ్యోతులు మీరేలే, అందుకే మీరు మాకాదర్శం, నీ బాటలు మేం పయనిస్తాం అందుకే మీరు మాకాదర్శం. నీ బాటలు మేం పయనిస్తాం మంచితనం మమకారం కలబోసిన మీ హృదయం. మల్లె కన్నా తెల్లనా తేనె కన్నా తీయనా, మల్లె కన్నా తెల్లనా తేనె కన్నా తీయనా. శాంతిని కలిగించారు అందుకే మీరు మాకాదర్శ్యం. నీ బాటలు మేం పయనిస్తాం అందుకే మీరు మాకాదర్శ్యం. నీ బాటలు మేం పయనిస్తాం మంచితనం మమకారం కలబోసిన మీ హృదయం. మల్లె కన్నా తెల్లనా తేనె కన్నా తీయనా. మాస్టారు పత్రీజీ మాతృమూర్తి స్వర్ణం పలే తల్లిదండ్రులిక మాకు సకులు గురువులు దైవాలు. తల్లిదండ్రులిక మాకు సకులు గురువులు దైవాలు.
ఎంతటి మహనీయునికైనా కార్యసాధనలో ఓ గురువు ఉండాలి. గురువులేని విద్య గుడ్డి విద్య. జగద్గురువైన సాక్షాత్ శ్రీకృష్ణవారే సాందీపులనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. అయితే సరి అయిన గురువు కోసం శిష్యుడెలా అన్వేషిస్తూ ఉంటాడో అంతే ఆరాటంతో గురువు తగిన శిష్యుని కోసం వెతుకుతుంటాడు. వివేకానందుడు మొట్టమొదటిసారిగా రామకృష్ణ పరమహంసని చూసి అలా ఎదురుగా నిలబడ్డాడు. రామకృష్ణులవారు సజ్జల నయనాలతో, వచ్చావా నరేన్, నీకోసమే ఎదురుచూస్తున్నా అన్నాడు. అది సరేగాని, మీరు దేవుణ్ణి చూశారా అన్నాడు వివేకానందుడు. రామకృష్ణులవారు చిన్నగా నవ్వి, చూశాను, నిన్నిలా చూస్తున్నానో దేవుణ్ణి అలాగే చూడగలను, నీతో మాట్లాడినట్టుగానే దేవుడితోనూ మాట్లాడగలను అన్నాడు. అయితే నాకు చూపించగలరా? తప్పకుండా అమ్మయ్యా, ఇప్పటికి నాకు తగిన గురువు లభించాడు అనుకున్నాడు వివేకానందుడు. అలాగే పత్రీజీ సదానందయోగి కర్నూలుకు 1975 ఒకేసారి వచ్చారు. కాని వీరిద్దరూ కలుసుకున్నది మాత్రం 6 తర్వాతే. సదానందయోగి గురించి తెలుసుకుందాం.
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏ యుగాలందు ధర్మానికి కీడు కలుగుతుందో, అధర్మము పొంగి విస్తారమవుతుందో, ఆయా యుగాల్లో నేను అప్పటికి తగిన అవతారం ఎత్తుతుంటాను అంటాడు పరమాత్మ. ఎన్నో ఒత్తిడుల మధ్య, అలజడుల మధ్య నలిగిపోతున్న నేటి మానవునికి కావలసింది ఏమిటి? ఆనందం, ప్రశాంతత, సదానందం. ఇదిగో ఇదే రూపంలో వచ్చాడు భగవంతుడు. సదానందయోగి అరేబియాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టారు. ఆయనకు 6 వయసున్నప్పుడు ఒక యోగి వచ్చి, నాతో వస్తావా అన్నాడు. పిల్లవాడు కదా, వస్తానన్నాడు వెంటనే. ఆ యోగి పిల్లవాడి కాళ్లకు ఏదో లేపనం పూశాడు. కళ్ళు మూసి తెరిచేలోగా భూటాన్ అడవుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ అడవిలో యోగేశ్వరునికి సేవలు చేస్తూ 10 గడిపాడు బాల సదానంద. అంతవరకు అసలు నోరు తెరిచి మాట్లాడని ఆ యోగి ఓ రోజు పిల్లవాడిని తన బడిలో కూర్చుండబెట్టుకుని జ్ఞానభిక్ష పెట్టి వెంటనే, ఇక నేను శరీరం వదిలిపెడుతున్నానన్నాడు. ఇదేంటిరా బాబు, ఇన్ని రోజులు అసలే మాట్లాడనివాడు ఇలా మాట్లాడిన మొదటి రోజే నే వెళ్ళిపోతున్నానంటాడేమిటి అని విలవిలలాడుతూ గురువుగారి సమాధి వద్దే కూర్చున్నాడు పిల్లాడు. కొంతకాలానికి, ఇక నీవు ఉత్తరం వైపుగా వెళ్ళు అని సమాధిలో నుండి ఆజ్ఞ వినిపించింది. గురువాజ్ఞతో ఉత్తరాభిముఖుడై హిమాలయాలకు చేరిన సదానందకు చిక్కటి గుహలతో చక్కటి ఫలవృక్షాలతో కూడిన ప్రాంతం కనిపించింది. అక్కడే ఉన్న యోగులు కొందరు బాలుడైన సదానందకు ఒక గుహ చూపించి అందులో ఉండమన్నారు. అలా 80 సంవత్సరాలు ఆ గుహలో తపస్సు చేసిన సదానందను తట్టిలేపి ఇక భారతదేశం వెళ్లి బోధలు చెయ్యమని సూచించారు అక్కడి మునులు. వారి సూచననుసరించి సదానందయోగి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ భారతదేశంలో తన బోధలు చేస్తూ 1975లో కర్నూలుకు వచ్చి పాత బస్టాండ్ వెనక ఉన్న రాఘవేంద్ర లాడ్జిలో ఓ చిన్న గదిలో ఉండేవారు. తమాషా ఏంటంటే, పత్రిజీ సదానంద ఇద్దరూ కర్నూలుకు వచ్చింది 1975లోనే, కానీ కలుసుకున్నది మాత్రం 6 సంవత్సరాల తర్వాత. దేనికైనా సమయం రావాలి కదా. ప్రియమిత్రుడు రామచిన్నారెడ్డి మరియు ఇంకో మిత్రుడితో కలిసి మొట్టమొదటిసారి 1981వ సంవత్సరం జనవరి 1వ తేదీన సదానంద గదికి వెళ్లారు పత్రిజీ. ఇరుకు గదిలో సన్నగా పొట్టిగా తెల్ల జుట్టు పీచుగడ్డం గోధుమ రంగు కళ్లతో చాయ్ సిగరెట్ తాగుతూ ఓ పట్టె మంచంపై పడుకొని ఉన్న సదానంద యోగి వద్దకు బెరుకుగా వచ్చారు మిత్రత్రయం. మంచం కింద అలా బిడియంగా కూర్చున్న 3 మిత్రులను ఒకసారి కళ్ళు చికిలించి చూసి, ఏం కావాలి, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అని గంభీరంగా పలికారు సదానంద. 3 ముక్తకంఠంతో, మాకు కావలసిందే అదే, ఇంక వేరే దేనికోసమూ మేము రాలేదన్నారు. ఈ జవాబుతో యోగికి ఆనందం కలిగింది. ఎందుకంటే అంతవరకు ఎవరు వచ్చినా, స్వామి నా కూతురు పెళ్ళెప్పుడవుతుంది, నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది అని అడిగేవారే కాని బ్రహ్మజ్ఞానం కావాలన్నవారు లేనేలేరు. ఈ జవాబుతో సదానంద ఆనందంగా ఒకదాని తర్వాత మరొక శ్లోకాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో, అరబిక్లో గంగా ప్రవాహంలా వినిపించారు. అనర్గళంగా అలా సాగుతున్న వారి మృదు మధుర ఝరిలో తడిసి ముద్దైపోయారు పత్రిజీ. వెంటనే సదానంద యోగికి సమర్పణ అయిపోయి పులకించిపోయారు.
నిను కనుగొని నిను కనుగొని గురువనుకొని మది నీకొసగితి పరమేశ, పాస్ససారిగ పగ నిను కనుగొని గురువనుకొని మది నీకొసగితి పరమేశ, పాస్ససారిగ పగ రిస పాస్ససారిగ పని సరిస. తెల్లని జుట్టు తోడ చికిలించే కన్నుల తోడ, చేతిలో సిగరెట్టు ఛాయ తప్ప ఏముందని, తెల్లని జుట్టు తోడ చికిలించే కన్నుల తోడ, చేతిలో సిగరెట్టు ఛాయ తప్ప ఏముందని, పలదని చెప్పబోకు మహిమలు గల దైవమా పగ. నిను కనుగొని గురువనుకొని మది నీకొసగితి పరమేశ, పాస్ససారిగ పగ రిస పాస్ససారిగ పని సరిస. జ్యోతులు వెలిగించి చీకటులను పారద్రోలి, జ్ఞానము నింపేటి భాకరుడవు నీవంచు, జ్యోతులు వెలిగించి చీకటులను పారద్రోలి, జ్ఞానము నింపేటి భాస్కరుడవు నీవంచు, నిజమిక తెలిసినది నిన్ను ఇంక వదలను పగ. నిను కనుగొని గురువనుకొని మది నీకొసగితి పరమేశ, పాస్ససారిగ పగ రిస పాస్ససారిగ పగ. నిను కనుగొని గురువనుకొని మది నీకొసగితి పరమేశ, పాస్ససారిగ పగ రిస పాస్ససారిగ పని సరిస.
అలాగే గుడ్లప్పగించి తన వైపే చూస్తున్న మిత్రులతో, ఇక వెళ్ళండి అని చెప్పాడు సదానంద. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? రేపుదయం 4:30కు రండి, ధ్యానం నేర్పిస్తాను అన్నారు సదానంద. పిల్లలేదో ఉత్సాహంగా ఇప్పుడైతే వచ్చారు గాని అంత పొద్దున్నే ఏం వస్తారులే అనుకున్నారు పాపం వారు. రాత్రి నిద్రపోయారో లేదో కాని స్వామీజీ రమ్మన్న సమయానికి ఠంజనగా హాజరైనారు. ముగ్గురిని కూర్చోబెట్టి, చేతుల్లో చేతులు పెట్టండి, కళ్ళు రెండూ ముయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటూ ధ్యానం చేయించాడు సదానంద. ఎన్నో వేల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు శోధించి బోధించిన ఆనాపానసతి అలా అలా నివురుగమ్మిన నిప్పులా ఉంటూ వచ్చింది ఇంతవరకు. సదానంద యోగీశ్వర్ల వారిచే ఇప్పుడు పత్రీజీకి ఉపదేశింపబడింది. ఇక అప్పటి నుండి పత్రీజీ స్వామీజీకి ప్రియశిష్యుడైపోయాడు. జయహో సదానంద యోగి విరాట్ మహారాజుకి జయ. జ్ఞానం ఇచ్చేవారు ఎంత సమర్థులై ఉండాలో గ్రహించేవారు అంత పరిశుద్ధంగా ఉండాలి. అదే కర్నూల్లోనే సదానంద యోగి 6 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇప్పుడు పత్రిజీ అంతఃశుద్ధి చేసుకుని నిర్మలమైన మనస్సుతో జ్ఞాన స్వీకరణకు సిద్ధంగా ఉన్నారు. మరి అందుకే ఈ ఆలస్యం. అంటే స్వామీజీని కలుసుకోకముందు పత్రిజీ జ్ఞాని కాదా? జ్ఞానే, కాని యోగీశ్వర్లైన సదానందుల వారి సేవాభాగ్యంతో ఇప్పుడు పరిపూర్ణులుగా రూపుదాల్చారు. ఇక పత్రిజీ ప్రతిరోజు ఇంటి నుండి భోజనం పట్టుకెళ్లి స్వామీజీకి ఇచ్చి వారు చెప్పే అమూల్య సందేశాలను శ్రద్ధగా వినేవారు. మన గురువుగారెప్పుడైనా క్యాంపులకెళ్తే మాత్రం ఆ డ్యూటీ స్వర్ణమాలగారికి పడేది. మేడంగారికి ఈ పని పెద్దగా ఇష్టం ఉండేది కాదు. నిజం చెప్పాలంటే ఏ భార్యలకి ఈ పని ఇష్టం ఉండదు. తన భర్త ఒక సన్యాసి వద్దకెళ్తున్నాడంటే ఏ భార్య భయపడదు? అప్పటికే 2 ఆడపిల్లలున్నారు. మరి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న స్వర్ణమాల, ఈ స్వామీజీ నా భర్తను సన్యాసిగా మార్చివేస్తే మా పరిస్థితి ఏమిటి అనుకున్నది. ఇలా ఆలోచిస్తూనే ఆమె సదానందకి భోజనం మాత్రం సమయానుకూలంగా పట్టుకెళ్లేది. ఆమె మనస్సు తెలిసిన స్వామీజీ నవ్వుతూ, నువ్వే ఎప్పుడో ఒకప్పుడు మా దారిలోకి వస్తావులే అని అనుకునేవారు. స్వర్ణమాల గారికి వారి సాన్నిధ్యం ఇష్టం లేకపోయినా ప్రశాంతంగా అనిపించేది. సదానంద పత్రిజీతో, సుభాష్, ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలోయ్. ఇదిగో సుభాష్, డూ ఆర్ డై, చేస్తే చెయ్యి లేకపోతే చావు, అంతేగాని మధ్యలో మాత్రం వదలకు. ధీరుడవైతే మధ్యలోనే వదలక దివ్య నేత్రం తెరుచుకునే వరకు సాధన చెయ్యి. సంసారం ఈదుతూనే భౌతిక ధర్మాలు పాటిస్తూనే నిష్కామకర్మయోగిగా జీవించు. ఇదేంటి వింత? సంసారంలో ఉంటూ నిష్కామంగా ఉండడం సాధ్యమా? చాలా కష్టం. అది ఒక శ్రీకృష్ణవారికి చెల్లింది. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అదేంటండి, 6 భార్యలు, 16,000 మంది గోపికలు, ఇంకా ఎందరెందరితోనో చెట్టపట్టాలేసుకొని తిరిగిన రసిక శిఖామణులు కదా శ్రీకృష్ణవారు. నిజమే, వారి తృప్తి కోసం భౌతికంగా అలా నటించారే కాని దేనిని మనసులోకి తీసుకోలేదు. అందుకే కృష్ణుడు నిష్కామయోగి. తరువాత సంసారంలో ఉంటూ యోగి విరాట్లనిపించుకున్నవారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటు తరువాత ఇదిగో ఇప్పుడు మన గురువుగారు సుభాష్ పత్రిజీ. జయహో శ్రీకృష్ణ భగవానుకి జయ జయహో. సదానంద యోగీశ్వర్లు మన మాస్టర్ గారికి చెప్పిన ముఖ్య విషయాలేమిటంటే,
లేనిది కోరక రాదు మరి ఉన్నది కాదన రాదు, లేనిది కోరక రాదు మరి ఉన్నది కాదన రాదు, వస్తున్నదని సంబరపడకు పోతున్నదని బాధపడకు, వస్తున్నదని సంబరపడకు పోతున్నదని బాధపడకు, జీవుడని విక మేలు కొమ్ముర ఎరుక కలిగితే ముక్తి కలుగురా. పట్టుపట్టగా రాదు మరి పట్టి విడువగా రాదు,
పట్టుచుట కంటే ప్రాణము విడుచుట ఎంతో మేలు. పట్టిన పట్టు విడుచుట కంటే ప్రాణము విడుచుట ఎంతో మేలు. జీవుడని విక మేలు కొమ్ముర ఎరుక కలిగితే ముక్తి కలుగురా. చీదరగున్నది మాంసపిండమిది దుర్భరము. చీము నెత్తురుతో చీదరగున్నది మర్మము వీడితే మాంసపిండమే మంత్రపిండమై వెలుగులు చిమ్మును. మర్మము వీడితే మాంసపిండమే మంత్రపిండమై వెలుగులు చిమ్మును. జీవుడని విక మేలు కొమ్ముర ఎరుగ కలిగితే ముక్తి కలుగురా.
ఇటువంటి బోధలు వింటూ పత్రిజీ 2.5 సంవత్సరాల పాటు గురువుగారిని శ్రద్ధగా సేవించారు. ఈ సమయంలోనే వారి హెడ్ ఆఫీస్ వారు నిన్ను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వెళ్ళు అన్నారు. నా గురుదేవులు కర్నూల్లో ఉంటే నేను హైదరాబాద్ వెళ్లడమేమిటి? మనిషిని విడిచి నీడ ఎక్కడైనా వెళుతుందా? ఉహు, నాకు ఎంత లాభం కలిగినా నేను మాత్రం గురుదేవుల్ని విడిచి వెళ్లనే వెళ్లనన్నారు. 2.5 సంవత్సరాల తరువాత ఓ రోజు స్వామీజీ, సుభాష్, ఇక నేను వెళ్ళిపోవాలోయ్, నాకు సమాధి సిద్ధం చెయ్యన్నారు. పత్రిజీ బాధను మనస్సులోనే దిగమింగి స్వామీజీ ఆజ్ఞ మేరకు నందవరంలోని ఒక ప్లాటును శుభ్రం చేయించి సిద్ధం చేసినాడు. 1983 సంవత్సరం మే 22న శ్రీ సదానంద యోగి విరాట్ దేహయాత్ర చాలించారు. పత్రిజీ వారిని నందవరం తీసుకెళ్లి సమాధి చేస్తున్నారు. ఇంతలో ఒక తాపీమేస్త్రి ఆయన భౌతిక కాయాన్ని చూసి, అరే, నేను ఇవన్నీ 3 రోజుల క్రితం ఇదే ప్రదేశంలో అటూ ఇటూ తిరుగుతుంటే చూశాను అన్నాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. సదానంద తాను మరణించే సమయాన్ని ముందే తెలిపి తన సమాధి స్థలాన్ని కూడా తానే సెలెక్ట్ చేసుకున్నారు. పత్రిజీ చెప్పిన ప్రకారం మరణించేనాటికి సదానంద వయస్సు 2000 సంవత్సరాలు. అంటే సదానంద యేసుప్రభువు సమకాలికులన్నమాట. పూజ్య సదానంద యోగి విరాట్ మహారాజుకి జై. పత్రిజీ గారి భావమర్ది ద్వారకానాథ్ గారికి తన గత జన్మ గురువు సదానంద యోగి అని ధ్యానంలో తెలిసిందట. మరి 2000 సంవత్సరాలు జీవించిన సదానంద పత్రిజీని కలిసిన 2.5 సంవత్సరాలలోనే తన దేహయాత్ర ఎందుకు చాలించారు? ఇక్కడొక చిన్న విషయం చెప్పుకుందాం. సీతాకళ్యాణ ఘట్టంలో శివుని విల్లు విరిచిన శ్రీరాముడితో ఘర్షణకు దిగుతాడు పరశురాముడు. కాని రాముని చూడగానే తన శక్తులన్నింటినీ ధారబోసి ఇక తన అవసరం లేదని అవతార పరిసమాప్తి చేస్తాడు. ఇక్కడ సదానందుల వారి విషయంలో జరిగింది ఇదే. పత్రిజీకి తన శక్తులన్నింటినీ ధారబోసి ఇక తన అవసరం లేదనుకున్న సదానందుల వారు తన దేహయాత్ర చాలించుకున్నారు. కులములోన ఒకడు గుణవంతుడౌ నేనే, కులము వెలయువాని గుణము చేత. కుటుంబంలో ఒకరు యోగ్యులైతే, ధ్యానులైతే, అద్భుతమైన వ్యక్తులైతే తనతో పాటు మిగతా వ్యక్తులందర్నీ ఎలా వెంట తీసుకుపోగలడో మనకు పత్రిజీని చూస్తే తెలుస్తుంది. వారు కేవలం తాను తరించడం కాదు, తన భార్యని, అక్కని, బావమరదిని, తల్లిని, తన పిల్లలని, ఇలా తన మొత్తం కుటుంబాన్ని ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చివేసినారు. అంతటితో ఊరుకున్నారా? నేను నా కుటుంబమే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ఆంధ్రదేశ ప్రజలందరూ కాదు కాదు, నా భారతీయులందరూ కానే కాదు, విశ్వమానవులందరికీ ఈ జ్ఞానం అందించాలని తాపత్రయపడుతున్నారు. భ్రమర కీటక న్యాయం అంటారు దీన్ని. తుమ్మెద కొన్ని కీటకాలను తెచ్చి తన గూట్లో పెట్టి వాటి చుట్టూ ఝంకారం చేస్తూ చేస్తూ కొంతకాలానికి వాటిని తనలాగే తయారు చేస్తుంది. అలా గురుజీ కూడా మనలనందర్నీ తమ స్థాయికి తీసుకువెళ్లాలని చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇది వారి ఉత్తమ నైజానికి తార్కాణం. పత్రిజీ చెప్పే ముఖ్య విషయాలలో ఒకటి ధ్యానమైతే రెండవది శాకాహారం. మన శరీరంగాని, దంతాలుగాని, జీర్ణ వ్యవస్థగాని మాంసాహారానికి అనుకూలంగా లేవు. మనకు నిర్దేశింపబడిన అమృతాహారాన్ని కాదని రాక్షసుల్లా మాంసాహారాన్ని తింటే ఒకటి అనారోగ్యం, రెండవది మహాపాపం. అందుకే పత్రిజీ అంటారు, ప్రచార కార్యక్రమాలలో తిరుగుతూ తన ఉద్యోగానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని పత్రిజీ అనుకున్నారు. 10,000 జీతం, ప్రభుత్వ వాహనం, మంచి హోదా, ఇంతకంటే ఇంకా ఏం కావాలి? కానీ వీటిని తృణప్రాయంగా ఎంచి తమ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు పత్రిజీ. అప్పట్లో వారు చేసిన త్యాగం ఎంతో విలువైనది. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందాలంటే పిరమిడ్ ధ్యానం తప్పనిసరి అని తెలుసుకున్నారు పత్రిజీ. అత్యధిక ఫలితాలనిచ్చే పిరమిడ్లు ఆస్ట్రల్ మాస్టర్స్ రూపొందించినవి. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే అత్యధిక ఫలితం పొందవచ్చునని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు పత్రిజీ. కర్నూలులోనే మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించాలని కలలుగన్నారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి దాన్ని సాధించారు. ఆ రోజు కర్నూల్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. కార్యక్రమం సాగుతుండగా మేడం స్వర్ణమాల గారి కాలుకు తేలుకుట్టింది. విషం పైకి ఎక్కుతున్నది. మేడంని డాక్టర్ వద్దకు తీసుకెళ్దాం అని అందరూ ఆత్రపడుతున్నారు. పత్రిజీ మాత్రం మేడంని అలా బలవంతంగా కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. చూస్తున్న వాళ్లందరూ, ఏమిటి మూర్ఖప్ మనిషి, ప్రాణం పోతుంటే ధ్యానం అంటాడేమిటి అని విసుక్కున్నారు. పత్రిజీ ఉడుంపట్టు తెలుసు కదా, మేడంని బలవంతంగా ధ్యానంలో కూర్చోబెట్టారు. ఆవిడా ధ్యానం మొదలుపెట్టారు. అంతే, కొంతసేపటికి బాధ ఎక్కడపోయిందో హాయిగా ధ్యానంలో లోపలి పొరల్లోకి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ధ్యానపు విలువను ప్రపంచానికి ప్రాక్టికల్గా చూపించాలనుకున్నారు పత్రిజీ. మరెవరు మీదో ఎందుకు, ఇంటి మనిషి మీదే చూపిద్దాం అనుకున్నారు. నిజంగా ఎంతటి త్యాగం! పత్రిజీ దంపతుల కలల పంట, బుద్ధా పిరమిడ్ స్థాపన కర్నూల్లో నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్న చందాన లెక్కకు మిక్కిలిగా పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణం విస్తృతంగా సాగింది. ఎంతోమంది మాస్టర్లు తయారై ధ్యాన ప్రచార రథానికి మూల స్తంభాలుగా నిలుచున్నారు. వారి కార్యసాధనలో మేడం స్వర్ణమాల గారి సహకారం ఎనలేనిది. కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని. ఇందులోని ప్రతి పదవికి న్యాయం చేస్తూ అనుక్షణం పత్రిజీ అడుగుచాడలలో నడుస్తున్న మాతృమూర్తి స్వర్ణమాల గారికి మనందరి హృదయపూర్వక అభివాదములు, అభినందనలు. మనిషిలో దుష్టత్వం పాలు ఎక్కువైతే రాక్షసుడవుతాడు, దైవత్వం పాలు ఎక్కువైతే దేవుడవుతాడు. మనకెవరైనా చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెబుతాం, చిన్ని మేలు చేసిన వారికి కృతజ్ఞులమై ఉంటాం. మరి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రపంచ ప్రజలందరి ఉన్నతికి తీవ్ర కృషి చేస్తూ తమ జీవితాలనే అర్పిస్తున్న ఈ దివ్య దంపతులలో దేవుడు లేడా? దైవం మానుష రూపంలో. పత్రిజీలో ఒక రాముడు, ఒక బుద్ధుడు, ఒక రవీంద్రుడు, ఒక ఓషో, ఒక రాంప, అన్నింటినీ మించి జగద్గురువు శ్రీకృష్ణ వారు నిండి యద్భావం తద్భవతి అన్నట్లు చూసే కళ్లను బట్టి అలా దర్శనమిస్తుంటారు. పత్రీజీ శ్వాస మీద ధ్యాస అంటారు. ఎవరికైతే పత్రీజీ శ్వాస అవుతారో ధ్యాస అవుతారో వారికిక వేరే ధ్యానం ధ్యాస అవసరం లేదు. అన్నీ తానే అయి తానే అన్నీ అయి వారిని నడిపిస్తారు.